ജയ് ശ്രീമന്നാരായണ. ശ്രീമതി രാമാനുജാചാര്യ നമഃ. പ്രിയ ഭാഗവത മൈത്രി സഭ്യരാര, പെദ്ദലാര, മുൻപ് അന്തർഗി ദാസോഹം സമർപ്പിച്ചു. ശ്രീമത് പരമഹംസ പരിവ്രാജകാചാര്യലു, ശ്രീമത് ഉപനിഷത് സിദ്ധാന്ത ആചാര്യപീഠ വ്യവസ്ഥാപകലു, ശ്രീ 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 തിദണ്ഡി ശ്രീ രംഗരാമാനുജ ജിയരു സ്വാമിവാരു మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అనుగ్రహించారు. ఉపనిషత్ అని, బ్రహ్మ విద్య అని, యోగశాస్త్రమని అనేక రకాలుగా పేరు పొందింది భగవద్గీత. ఈ భగవద్గీతకి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి, కానీ అవన్నీ చాలా అతి గుహ్యమైనటువంటి వేదాంత రహస్యాలతో మనకి అంత సులువుగా అర్థం కావడానికి మన జ్ఞానం చాలనట్లుగా ఉంటాయి. స్వామివారు అనుగ్రహించి చాలా వివరణాత్మకంగా, సంభాషణాత్మకంగా, ప్రశ్నోత్తర రూపకంగా ఈ గ్రంథాన్ని అందించారు. దాన్ని ప్రతిరోజు పఠన శ్రవణాలు సాగుతూ ఉన్నాయి. నిన్నటికి 60 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 61వ భాగం పునః ప్రారంభం. కాశ్యవాన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియేన్ దాసోహం. రా నాయనారా, కూర్చో. నిన్న చెప్పుకున్నటువంటి విషయాలు నీ సందేహాలు తీర్చినట్టేనా? నీకు వచ్చినటువంటి అనుమానాలన్నీ అర్జునుడు కూడా వచ్చాయి. తర్వాత నువ్వు అడిగినటువంటి ప్రశ్ననే అర్జునుడు కూడా అడగబోతూ ఉన్నాడు. అడియేన్ అలాగా ఏమిటి ఆ శ్లోకం అడియన్? ఈ భగవద్గీతలో ఎన్నో శ్లోకం, మన 2వ అధ్యాయంలో మన భగవద్గీతలోనే 2వ అధ్యాయంలోనే 54వ శ్లోకం ఇదిగో చదువుతున్నాను విను. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. మరొక్కసారి శ్లోకం. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. మరి అన్వయం కూడా విను. కేశవ, సమాధిస్తస్య స్థిత ప్రజ్ఞస్య భాషాక స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసీత కిం వ్రజేత. ఇది అంటే, కేశవుడా, స్థిత ప్రజ్ఞుని స్వరూపం ఎటువంటిది? ఎట్టి భాషణాదులు చేస్తుంటాడు? ధ్యానము కొరకు ఎట్టి అపవాదాలు కలిగి ఉంటాడు? ఎలా ప్రవర్తిస్తుంటాడు అని అడిగాను. అడిగాను, మీరు చెప్పిన అర్థాలు కాస్త విచిత్రంగా ఉన్నాయి. అడిగాను, కా భాష కిం ప్రభాషేత అనే ఈ రెండు ప్రశ్నలకి వేరువేరు అర్థాలు ఎలా చెబుతారు? ఇంచుమించు రెండు ఒకే అర్థం కదా స్వామి. కాదు కాదు, కా భాష అంటే అతడిని ఏ పేరుతో పిలవచ్చును అని అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే అతడు ఏ వాచక శబ్దం చేత నిర్దేశించబడతాడు అని అర్థం. ఎవరి స్వరూపమేదో వానికి అదే వాచక శబ్దమవుతుంది. కనుక కా భాష అంటే అతడి స్వరూపమేది అని అడిగినట్లయింది. కిం ప్రభాషేత అంటే అతడు ఏ విషయాలను ప్రసంగిస్తూ ఉంటాడు అని అడిగినట్లవుతుంది. అడిగాను, మరి సమాధిలో ఉండడం అంటే? ఇదివరకు చెప్పుకున్నట్లే, సమాధి అంటే మనస్సు, దాని స్థితి అంటే దానిని వశములో ఉంచుకోవడం. మొత్తం మీద అడిగాను స్వామి, ఇక్కడ ఏమడుగుతున్నట్లు స్వామి? నువ్వు అడిగినవే ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. అంతే అర్జునుడు, స్థితప్రజ్ఞుని అంటే జ్ఞానయోగంలో ఉండేవాడి వాచక కాయక మానసిక అనుష్ఠానాలన్నీ అడుగుతున్నాడు. కిం ప్రభాషేత అంటే వాచక ప్రశ్న, ఏమి ప్రసంగిస్తూ ఉంటాడు అని అంటే కిం వ్రజేత అంటే కాయక ప్రశ్న, ఎలాంటి నడవడిక ఉంటుంది అని, కిం ఆసీత అంటే ఈ మానసిక ప్రశ్న, ఏమి ధ్యానం చేస్తూ ఉంటాడు అని. అలాగ అడిగాను, మరి కిం ఆసీత అంటే ఎక్కడుంటాడు, నివాసం ఏమిటి అని కాదా? ఓహో కాదు, నివాసంతో సంబంధమేముంది, ఎట్టి ఆసనంలో ఉంటాడు అని చెప్పాలి. ఆసనం ధ్యానానికే, కనుక మానసిక ప్రశ్నే అవుతుంది. అడిగాను, ఇక్కడ ఇంకో చిన్న సందేహం వస్తుంది దాసుడికి. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని ఇక్కడ అడుగుతున్నది ఫలాన్ని పొందేసినవాడు ఎలా ఉంటాడు అనే, పొందబోయేవాడు ఎలా ఉంటాడు అనే, పొందుతూ ఉన్నవాడు ఎలా ఉంటాడు అని అడిగాను. భలే చక్కగా అడిగావే. గీత అందరి కోసం కనుక ఇలాంటి సందేహాలున్న వారిని కూడా దృష్టిలో ఉంచుకునే కృష్ణ పరమాత్మ అర్జునుడి ప్రశ్న రూపమైన ఒక శ్లోకానికి తాను సమాధాన రూపకంగా 4 శ్లోకాలు చెప్పాడు. అలాగా అడిగాను, ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది? అడిగాను, 4 ఎందుకేమిటి? నువ్వు అడిగావే పొందేసినవాడు, పొందుతూ ఉన్నవాడు, పొందబోయేవాడు అని అంటూ 3గా విడదీసి ఆ వివరం అందించడానికే చెప్పాడు స్వామి. ఎట్లా చెప్పాడు అడిగాను, ఒక్కసారి వివరిస్తారా? ఇప్పుడు పొందబోయేవాడి స్థితిని మొదటి దశ, పొందేసిన వాడి దశ చివరి దశగా అనుకుంటే పొందుతూ ఉన్నవాడి దశని 2గా విభజించుకోవాలి. అప్పుడు ఎన్ని అయ్యాయి? మొత్తం 4 దశలు అవుతాయి కదా. 4 శ్లోకాలు అన్నమాట. అడిగాను, మొదటి 2వ అని దశలను అనుకోవడమేనా లేక వాటికి పేర్లున్నాయా? అడిగాను. కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి పేర్లను ఏమీ చెప్పలేదు, కానీ అనుభవజ్ఞులు, జ్ఞానవంతులు, శిష్యులు అయిన వారు 4 దశలకి 4 పేర్లను సూచించారు. మొదటి దాని పేరు యతమానావస్థ, 2వది వ్యతిరేకావస్థ, 3వది ఏకేంద్రియావస్థ, 4వది వశీకరావస్థ. ఇగో ఈ 4 4 శ్లోకాలు భగవద్గీతలో స్వామి మాటగానే ఉన్నాయి. అడిగాను, అయితే 55వ శ్లోకంలో యతమానావస్థ అని చెప్తుంది? అడిగాను, చెప్పదు, వశీకరావస్థ అని చెప్తుంది. జ్ఞానయోగంలో పూర్తిగా నిష్ణాతుడైన వాడి గురించి చెబుతుంది. ఆ జ్ఞానయోగంలో ఉన్నటువంటి వాడి వాచిక కాయక మానసిక స్థితుల గురించి ఒక అవగాహన కల్పిస్తుంది. ఆ తర్వాత 56వ శ్లోకం ఏకేంద్రియావస్థలో ఉన్నవాడి వాచక కాయక మానసిక అవస్థలు, 57వ శ్లోకంలో వ్యతిరేకావస్థలో ఉన్నవాడి అవస్థలు, 58వ శ్లోకంలో యతమానావస్థలో ఉన్నవాడి అవస్థలు వివరిస్తారు. మొత్తం మీద సమగ్రంగా జ్ఞానయోగాన్ని ప్రారంభించింది మొదలుగుని తుది ముట్టించే వరకు ఉన్న అవస్థలన్నీ వివరంగా చెప్పబడ్డాయి. ఆహా అడిగాను, అయితే జ్ఞానయోగంలో దిగినవారు ఇలా ఒక్కో దశని అనుష్ఠించాలని నిర్దేశించినట్లే అయింది కదా స్వామి? ఆహా ఖచ్చితంగాను. అడిగాను స్వామి, ఏ దశలో ఎలా ఉంటాడో కొంచెం క్లుప్తంగా చెప్పండి స్వామి. ఎందుకు, వరుసగా శ్లోకాలు చదువుతూ వెళితే తెలిసిపోతుందిగా. అడిగాను, అలా వద్దండి. శ్లోకం అనగానే పదవిభాగం అని, అన్వయము, తాత్పర్యం అంటూ తప్పనిసరిగా ఎన్నో చెప్పుకోవాలి కదా. అడిగాను, కఠిన పదాలకి అర్థాలు, అందులో ఉండే మెలికలు తెలుసుకోవాలి, అప్పుడు కానీ అసలు విషయం బయలుదేరదు. ఈ లోపుగా నాకు కన్ఫ్యూజన్ రాకుండా ముందు విషయసారాన్ని తెలుసుకోవాలనుంది. అడిగాను, సరే అలాగే, కానీ శ్లోకాలు మాత్రం చెప్పుకోక తప్పదే, అవే కదా మూలాధారాలు మన అవగాహనకి. అడిగాను, కానీ దాసుడి ప్రార్థన ముందు సారం చెప్పేయండి అడిగాను. తర్వాత శ్లోకాలు చూద్దాం. సరే విను. ఇప్పుడు జ్ఞానయోగానికి మూల సూత్రం మనస్సు. ఇంద్రియాలని క్షమించాలి. చిన్న అంతరాయం అడియన్. ముందు సారం చెప్పేయండి అడియన్. తర్వాత శ్లోకాలు చూద్దాం. సరే విను. జ్ఞానయోగానికి మూల సూత్రం మనస్సుని, ఇంద్రియాలని బయట విషయాల నుంచి మరల్చి ఆత్మయందు నెలకొల్పడం. కానీ చిరకాలం నుండి మనం బయట విషయాలని అనుభవిస్తూనే ఉన్నాం కనుక వాటి యందు అనురాగం మనకి తప్పదు. ఇష్టం లేని విషయాల యందు ద్వేషమూ తప్పదు. ప్రీతి ఉన్నప్పుడు సుఖం తప్పదు, ద్వేషమున్నప్పుడు దుఃఖం తప్పదు. సుఖమైన అనుభవమే దుఃఖమైన అనుభవమే. ఇష్టం ఉన్నది వస్తుందంటే సంతోషం, పోతుందంటే భయం. ఇష్టం లేనిది వస్తుందంటే భయం, పోతుందంటే హాయి. అవునా? ఇక్కడి వరకు నీకు అర్థమైందే కదా అడియని? అర్థమైంది, సందేహం లేదు అడియని. ఇప్పుడు ఏదైనా తినడము, వినడము, మాట్లాడము, స్పృశించడము, అనుభవించడము ఇలాంటివి అడియన్. ముందు సారం చెప్పేయండి, తర్వాత శ్లోకాలు చూద్దాం అడియన్. విను. జ్ఞానయోగానికి మూల సూత్రం మనస్సుని, ఇంద్రియాలని బయట విషయాల నుండి మరల్చి ఆత్మయందు నెలకొల్పుకోవాలి. కానీ మనమో చిరకాలం నుండి బయట విషయాలని అనుభవిస్తూనే ఉన్నాం కనుక వాటి యందు అనురాగం మనకి తప్పదు. ఇష్టం లేని విషయాల యందు ద్వేషము తప్పదు. ప్రీతి ఉన్నప్పుడు సుఖం తప్పదు, ద్వేషం ఉన్నప్పుడు దుఃఖం తప్పదు. సుఖమైన అనుభవమే దుఃఖమైన అనుభవమే. ఇష్టం ఉన్నది వస్తుంది అని అంటే సంతోషం, పోతుందంటే దుఃఖం కదా. లేనిది వస్తుందంటే భయం, పోతుందంటే హాయి. అవునా? ఇక్కడి వరకు నీకు అర్థమైందా? మొదట అడిగిన అడిగిన అర్థమైంది. అర్థమైంది. ఏదైనా తినడం, వినడం, మాట్లాడడం, స్పృశించడం, అనుభవించడం వంటివి చాలా కాలం నుంచి మనకు అలవాటే కదా స్వామి. అవి అలవాటైపోయాయి. అందులో కూడా ఇష్టమైనవి, అయిష్టమైనవి అని రెండు రకాలు ఉంటాయి కదా స్వామి. ఇష్టమైనవి వస్తేను, అయిష్టమైనవి రాకపోతేను ఒకలాంటి భావం కలుగుతుంటుంది కదా స్వామి. ఇది తెలిసిన విషయమే, అనుభవ విషయమే స్వామి అందరికీ. ఇష్టమైనవి రాకపోతేను, అయిష్టమైనవి వస్తేను ఇంకొక రకమైన భావం కూడా కలుగుతుంది అడియాను. ఇంతవరకే కదా మీరు చెప్పేది అడియాను. అవును, ఇంతే. నీకు సరిగ్గానే అర్థమైంది. కానీ ఇక విను. ఈ ప్రకృతి మండలం అంతా విషయములతో నిండి ఉంది. దీనిని విడిచిపెట్టేసి ఎక్కడికి మనం పారిపోలేం. అంటే విషయములతో కలిసి ఉండే విషయానుభవం లేకుండా ఉండాలి మనం. అవును అడియాను అడియాను. ఇది కూడా అర్థమైంది. ఎండలోనే ఉంటూనే ఎండ వేడిమి తగలని విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడు జ్ఞానయోగం ఫలించి ఆత్మసాక్షాత్కారం అవుతుంది అడిగిన. అంతేనా? గుడ్, చక్కగా అర్థం చేసుకున్నావు. అయితే ఒక వెసులుబాటు కూడా ఉందోయ్. విషయముల మధ్యలోనే మనం ఉన్నా ఇంద్రియముల విషయములు పరస్పరం స్పృశిస్తే తప్ప విషయానుభవం కలగదు మనకి. అంటే అడిగేన్, ఇప్పుడు జలుబు చేసి ముక్కు దిబ్బడ వేసిన వాడికి చుట్టూ ఉన్న పరిమళం తెలియకపోవడానికి ఇదే కారణమా స్వామి? అవును. కానీ స్థితప్రజ్ఞుని విషయంలో జలుబు లేకపోయినా పరిమళం తెలియని స్థితి రావాలి. ఓహో, అంటే అనారోగ్యం వలన కానీ వృద్ధాప్యం వలన కానీ విషయానుభవం కలగకపోవడం జ్ఞానయోగం లెక్కలోకి రాదన్నమాట. మరి ఇంద్రియాలకి విషయములు తగలకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటానో? అసాధ్యం. ప్రకృతి మండలంలో ఉన్నంతకాలం విషయాల మధ్య కదా మనం ఉండాలి అడి. నిజమే స్వామి. దాసుడు అనేది అలా కాదండి. తినడం మానేస్తాం, వినడం మానేస్తాం, మాట్లాడడం మానేస్తాం, స్పృశించడం మానేస్తాం. అప్పుడు ఇంకా విషయానుభవాలు మనకి లేనట్లే కదా స్వామి. ఓ, నువ్వు చెప్పేది అంత సులభమేం కాదోయ్. జన్మజన్మల నుంచి తినడం మీద, వినడం మీద, మాట్లాడడం మీద, స్పృశించడం మీద ఒక ప్రీతిని పెంచుకొని ఉంటాం. మనస్సు పద పద అనుభవించు అంటూ ముందుకు తోస్తూ ఉంటుంది మన్ని. అని స్వామివారు 966వ ప్రశ్నకి సమాధానాన్ని అనుగ్రహించారు. రేపటి రోజున 967వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభిద్దాం. ఇంత చక్కటి విశ్లేషణను అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసస్వామివారి కరుణాకటాక్షాలు కలగాయి అని ఆశిస్తూ అడియేన్ రామానుజాసహ కులశేఖరాళ్ళవారు హైదరాబాద్.